శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తన మదిరెపుడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు చేతు నమస్సు. ప్రపంచ తెలుగు మహాసభల సదస్సులలో సామల సదాశివ వేదిక మీద మొట్టమొదటి సదస్సుకు సభాధ్యక్షత వహించిన ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు పండితులు కవి డాక్టర్ హనుమాండ్ల భూమయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఏదో ముచ్చటగా వచ్చి వెళ్ళినట్లు కాకుండా శాంతంగా శాంతంగా వింటూ మొదటి సదస్సు కనుక ఒక చకచ్చకితం చెయ్యాలని విద్యుచ్ఛక్తి శాఖ మాత్రులను మేము ఆహ్వానించినందుకు వారు వచ్చి అంత వెలుగును పంచినందుకు వారికి వేదిక మీద ఉన్న సంస్కృతాంధ్ర విద్వాంసులు అవధాని వ్యాఖ్యాత ఆచార్య వేతవోలు రామబ్రహ్మం గారితో నాతో పాటు ఇంతకు ముందు ప్రసంగాలు చేసిన పండితులు నాతో పండితులు కాదు నేను పండితుని కాదు వారు పండితులు డాక్టర్ సంగనవట్ల నరసయ్య గారు చరిత్ర సాహిత్యము సంగీతం నటన నాలుగింటిలో కూడా ఆయన చాలా ప్రావీణ్యం ఉంది. రంగస్థల నటుడు, సంగీతంలో కీర్తనలు పాడతాడు, చరిత్రలో శోధన చేస్తాడు, సాహిత్యంలో ప్రసంగాలు చేస్తాడు డాక్టర్ సంగనవట్ల నరసయ్య గారు. తూర్పు మల్లారెడ్డి గారు కాళోజీ మీద పరిశోధన చేసిన కావ్యాలను గురించి కూడా గట్టిగా మాట్లాడగలుగుతారు. అందుకని తూర్పు మల్లారెడ్డి గారిని పిలిచినాము, ఆహ్వానించిన వారు పద్య వైశిష్ట్యాన్ని తెలియజేసినారు వారికి. ప్రబంధాల కావ్య శిల్ప నిర్మాణ దక్షతను గురించి చాలా శోధన చేసినటువంటి మా పండిత మిత్రుడు గురిజాల రామశేషయ్య శాస్త్రి గారు, వీరందరికీ మించి మొట్టమొదట మనం సత్కారం చేసినటువంటి పూజ్యులు పెద్దలు వేదిక మీద ఉన్న గౌరవనీయులు శ్రీ దోర్పల విశ్వనాథ శర్మ గారు, అమరేశం రాజేశ్వర శర్మ గారు, వీరు మేము చదువుకునే నాటికే బహుశా పదవీ విరమణ చెందినంత గొప్పవారు. అటువంటి వారిని సత్కరించుకునే ఒక సందర్భం అవకాశం ఈ వేదిక మీద రావటం అదృష్టం వారికి. ఈ వేదిక నిర్వహిస్తున్న మనోహర్ రావు గారు, గంప ఉమాపతి గారు, నంది శ్రీనివాస్ గారు, వేదిక ముందున్నటువంటి అందరిలో నేను ప్రేక్షకులుగానే ఉంటాను అని చెప్పినటువంటి, అందరినీ జాగృతం చేస్తూ ఉంటానని చెప్పినటువంటి కవితక్క గారు, పెద్దలు చాలామంది ఆచార్యులున్నారు, పండితులున్నారు, కవులున్నారు, అభిమానులున్నారు, ప్రచార ప్రసార సాధన మిత్రులున్నారు, అందరికీ ఈ తెలుగు ఉత్సవాల సందర్భంగా నమస్కారం. మన కార్యక్రమం ఈ సదస్సు ఒకటిన్నరకు ముగుస్తుంది. ముందే చెప్తున్నాను కలవరం లేకుండా, ఒకటిన్నర కన్నా ముందు ఒకవేళ మేము ముగిస్తే అవతల భోజనం ఉండదు, వాళ్ళు ఒకటిన్నరకే భోజనం పెడతామంట. అందుకని ఒకటిన్నర దాకా మనం ఓపిక పట్టవలసిన వాళ్ళని. తెలంగాణ పద్య కవిత్వము, ఆధునిక పద్య కవిత్వము, సామాజికత అనే అంశం మీద నన్ను ప్రసంగించమన్నారు. ఈ ఆధునికత అనేది ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక గెట్టు పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి యువతలకి ఆధునికత అవుతుంది పూర్వం. అట్లా నేను చూసి ఏం చేసినానంటే సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కౌల సంచిక ఒక గెట్టు పెట్టిన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన ఇది ఒక వరుసలో వచ్చింది. సారంగుతమ్మయ్య, ఆ తర్వాత పొన్నిగంటి తెలంగాణ దాకా వచ్చిన ప్రబంధ పరంపర వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైవిధ్యము గోలకొండ కౌల సంచిక నుంచి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మహాకావ్యాల నుంచి కావ్యాలు, ఖండ కావ్యాలు, లఘు కావ్యాలు, ఇట్లాంటి రచనల పరిణామం వచ్చింది. గోలకొండ కౌల సంచిక రావటానికి ప్రేరణ ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ 1934లో ఉత్తరాలు రాస్తే కూడా సకాలంలో అందని కాలంలో ఊళ్ళకు సురవరం ప్రతాప రెడ్డి గారు మీరు కవితను పంపండి ఒక సంచిక వేస్తాను అని చెప్తే 354 మంది కవులు పల్లెటూళ్ళలో నుంచి పండితులు కవులు పంపించినారంటే ఆ పంపించినవన్నీ కూడా పద్యాలే. ఎందుకు పద్యాలు పంపినారంటే సురవరం ప్రతాప రెడ్డి గారు ప్రకటనలోనే ఒక మాట చెప్పినారు, మీరు పద్యములు మాత్రమే పంపించవలయును అని. అంటే సురవరం ప్రతాప రెడ్డి నాటికి తెలంగాణలో ఉన్న పండితులు కానీ సాహిత్య అభిమానులు కానీ కవులు కానీ కవిత్వం అంటే ఏమనుకుంటున్నారంటే పద్యం రాస్తేనే కవి, లేకపోతే కవి కాదు. అసలు కవైన వాడు పద్యం రాయకపోతే కవి ఎట్లవుతాడు అనే అభిప్రాయమే తెలంగాణ ప్రాంతంలో పండిత లోకంలో కవి లోకంలో సురవరం ప్రతాప రెడ్డి నాటికి ఉన్నది అనేది ఆయన చేసిన ప్రకటనను బట్టి మనకు తెలుస్తున్నది. అట్లా పద్య రచయితలు ఇన్ని గ్రామాల నుంచి రాసినటువంటి వాళ్ళు చాలా కొత్త విషయాలు రాసినారు. రాయటం పద్యమే రాసినారు కానీ చాలా కొత్త విషయాలు రాసినారు. అసలు దీనికి అంతటి ప్రేరణ ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళకి బాగా చదువు రాదు అనేది ఒక ఒక నింద వంటిది, ఒక మాట వంటిది వచ్చింది. దానికి సమాధానం కానీ అదే సురవరం ప్రతాప రెడ్డి గారి గోలకొండ కవుల సంచికలో ఒక ఆయన ఒక పద్యం రాసినాడు.
న్యాయ ధనార్జనా పరులు అయాచితశీలు పుణ్యకార్య న్యాయ ధనార్జనాపరులు అయాచితశీలు పుణ్యకార్య పరాయణులు అన్యదూషణ పరాన్ముఖులు ఆస్తికతావలంబకులు జ్ఞేయ చరిత్రులు అంచిత సుకీర్తులు అకల్మషులు నిజామురాజ్య రాష్ట్రీయులు రాష్ట్రీయులు అనిందితులు గదా విచిత్రముగాదే అవిద్యులన్నచో. నిజాము రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అవిద్యులు అని అంటావా? వాళ్ళ శీలం ఎటువంటిది, వాళ్ళ గుణ స్వభావం ఎటువంటిది, వాళ్ళ నైతికత ఎటువంటిదో అని ఇందులో చెప్తున్నాడు ఆయన. ఎంత విచిత్రమో, అవిద్యలు అంటావా, అవిద్యులు అంటావా నిజాము రాష్ట్రీయ వాళ్ళను? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, న్యాయ ధనార్జనాపరుడు అయాచితశీలు పుణ్యకార్య పరాయణులు. అన్నిటికంటే ఇంకొకటి ఏమిటి, అన్యదూషణ పరాంగుఖులు. ఇంకొకరిని తిట్టడం అనే విషయం వాళ్ళకు నచ్చినది కాదు. అన్యదూషణ పరాంగుఖులు ఆస్తికతావలంబకులు. ఇంకొక మాట అన్నారు, అకల్మషులు కపటం లేని వాళ్ళు. ఇట్లాంటి వాళ్లకు చదువు రాదని అనటం ఎంత అంటే ఇందులో దీని అర్థం ఏమిటంటే చదువు రావటం ముఖ్యం కాదు, చదువులో ఉన్న సారాన్ని జీవితంలో అనుభవిస్తున్నారే తెలుగు వాళ్ళు, ఆచరిస్తున్నారే అది ముఖ్యం అని చెప్పినారు. అది చదువు, చదువు అంటే ఆ నైతికతను ఆచరించింది చదువు తప్ప ఊరికే అక్షరాలు వచ్చినాయని చదువు అని అనుకోవడం కాదు అనే అర్థాన్ని ఈ పద్యంలో చెప్పినారు. అట్లా ఆనాటి నుండే చాలా కొత్త భావాలను కొత్త ఆలోచనలను చెప్పడం అనేది గోల్కొండ కవుల సంచిక నాటి నుంచే కనపడుతుంది. అప్పుడున్నటువంటి దీనుల పరిస్థితిని కూడా అందులో ఒక కవి రాసినాడు. పుట్టినప్పటి నుండి వెట్టి చాకిరి చేసి శారీర బలమెల్ల సమసిపోయి కులకాంత రోజంత కూలి చేసిన కాని ముఖెడన్నము కూడా దక్కదయ్యే. కొడుకు కష్టించి కొలువు చేసిన కాని కట్టుటకై బట్ట కరువు వచ్చి రుణదాతలందరూ రుణములు రెట్టించి అన్యాయముల నేల నాచికొనిది. రుణం పెంచి భూమి కాజేస్తున్నారు. కటకటా జీవనము సేయ కష్టమయ్యే ఎవరికేనియు మా మీద నెనరు లేరు. బ్రతుకు నెరువును చూపియు భద్రముగను దీనులను మమ్ము ప్రభువే దేవదేవ. దీనాలాపము, దీనుల దీనాలాపము అనే పేరుతో రాసినారు ఇది. అప్పుడు
1934లో రాసిన పద్యమే జొన్నలగడ్డ హనుమంత రెడ్డి గారు రాసినారు హరిజన దీనాలాపం. అంటే అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితిని ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. ఇందులో ఒక విషయం ఉంది, మీద కష్టపడటం, అప్పులు కావటం ఇవన్నీ చెప్తున్నారు. చిట్ట చివరికి ఏమన్నాడంటే, దేవదేవ మామూ ప్రభువ ఎవరికి కూడా మా మీద ప్రేమ లేదు, ఓ దేవుడా నువ్వన్న చూడు అని అన్నారు. ఈ ఇదే మాట తర్వాత తర్వాత కాలానికి దాశరథి దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోయింది. అక్కడ దేవుణ్ణి అడిగినాడు, ఇక్కడ దేవుణ్ణి అడగలేదు. ఇక్కడ దేవుణ్ణి అడగకుండా తిరగబడం అని అన్నాడు. కోసి కూలిదాన మంటి తట్ట నెత్తిన పెట్టి మరుగులే నీ ఎతురుమ్మును పొంగించి ఎందుకొరకు ఉస్సురనెదవు ఆకాశముడికి పోవ అంబర చుంబి సౌధములకాయు పోసిడి నీ శ్రమ ప్రభావంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పండెరాలలో అంబరి పోసి త్రావు సమయమును డగెరెమ్ము అంబర చుంబి సౌధములకాయు పోసిడి నీ శ్రమ ప్రభావంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పండెరాలలో అంబలి పోసి త్రావు సమయం నీ నవాస్యం రుద్ర నేత్ర విరయాకునుల కుంకుమ పుట్టు పెట్టుమా. ఇక్కడ అంతకుముందు ఏమన్నాడు పాపం ఆయన, అప్పటి కాలానికి దేవుడా అన్నాడు, ఇప్పుడు అనలేదు, నువ్వు నెదుట ఆ శివుని అగ్ని నేత్రం ధరించు అన్నాడు, ఆమె అది పొట్టుగా ధరించు అన్నాడు. నీ నవాస్యం రుద్ర నేత్ర విరయాకునుల కుంకుమ పుట్టు పెట్టుమా అని ఆయన అగ్ని గీతం రాసినాడు, అగ్ని ధార రాసినాడు, రుద్రవీణ రాసినాడు. చింతలతోపులో కురియు చింకులకు తడి ముద్దయైన బాలెంతయుడించయనించు పసి మొగను ఓని పిడకు చింతలతోపులో కురియు చింకులకు తడి అయిన బాలెంత ఒడిన్ శయనించడు పసి బిడ్డకు బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబైపోవునేవో బొంతలు పసి బిడ్డకు బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబైపోవునేవో వాయింతును ఇంచుక వెచ్చని రుద్రగీతములు అని ఆయన నేను రుద్రగీతాలు పాడతాను. ఆ పసి బుడ్డు ఉండే గడ్డకట్టకుండా ఉండటానికి నేను కొన్ని వేడి గీతాలు పాడతాను, దాంతో అది వేడిగా అవుతుంది అని అన్నాడు ఆయన. అంటే ఈ కాలం మార్పుకు చెప్తున్నాను నేను. గోలకొండ కౌల సంచిక నాడు దేవుణ్ణి ప్రార్థించిన కవి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ధిక్కరించాలి, నిలబడాలి, ధైర్యంగా ఉండాలని ఒక ధైర్యాన్ని ఊరిపోసినాడు. అప్పటి నుంచి మన తెలంగాణ ప్రాంతంలో చాలామంది గ్రామీణ జీవితాలను రాసినారు. ఇంతకుముందే మనం ఒక పుస్తకం ఆవిష్కరించుకున్న మా ఊరు అని. అసలు మొత్తం తెలుగు సాహిత్యంలో సొంత ఊరు మీద ఒక పద్య కావ్యం రాసుకున్నటువంటి కవి, రాసినటువంటి కవి తెలంగాణలో ఉన్న ఆచి వెంకటాచార్యులు 1975లో రాసినాడు. అంటే అంతకుముందు కొందరు కవులు తమ ఊరిని గురించి కొంత రాసుకున్నారు. నాయన సుబ్బారావు గారు జన్మభూమి రాసినారు, కానీ అందులో రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. అంటే ఒక గ్రామం మీద ప్రేమతో రాసినారు, కానీ ఇది అట్లా కాదు, అచ్చంగా ఊరిని గురించే రాసినారు. ఒక ఇది కూడా ఆధునికత ఎందుకు వస్తుందంటే 1969-70లో రాసినారు ఇది. మా అదొక పల్లె కాదు, 10 మంది ధనాఢ్యుల పెద్ద బస్తీయం కాదు. అప్పుడు ఊర్లు ఎట్లా ఉండేవి అని చెప్తున్నాడు. మా అదొక పల్లె కాదు, 10 మంది ధనాఢ్యుల పెద్ద బస్తీయం కాదు. బజారులో మురికి కాల్వలు బాటలు ఉప్పు మాట మర్యాద. బజారులో మురికి కాల్వలు బాటలు ఉప్పు మాట మర్యాద. బజార్ మురికిగానే ఉంటుంది కానీ మాట మర్యాద మర్చింది. ఒప్పు మాట మర్యాద అమాయకత్వము విరాజిలు మా ప్రతి ఇంట అమాయకత్వము విరాజిలు మా ప్రతి ఇంట పారిటి సోదరు పిచివేషములు సోకులు మతుకులేవు అన్నాడు. మా ఊళ్ళో పార్టీ వేషాలు రాజకీయాలు ఇవన్నీ ఏమి లేవు అన్నాడు. మా ఊరు ఎంత మంచిది అని తన ఊరి మీద అభిమానంతో చెప్పుకున్నాడు. అట్లా పల్లెటూరుని గురించి పల్లా దుర్య గారు చాలా గొప్ప కావ్యం రాసినారు, భగీరథు అనే పేరుతో. వానమామలై జగన్నాథాచార్యులు గారు రైతు రామాయణం రాసినారు. పంట లక్ష్మికి తొలియాట పట్టు బక్క కాపురైతుల పాలి బంగారు గట్టు కదుపు మొత్తాల పురికట్టు కటకాలు కరువులరికట్టు అది అలేక నగర జీవి ఆటకట్టు. పల్లెటూరు ఎంత గొప్పది, పటలక్ష్మికి తొలి ఆట పట్టు బక్క కాపురైతుల పాలి బంగారు గట్టు కదుపు మొత్తాల పురికట్టు కటకాలు కరువులరికట్టు అది అలేక నగర జీవి ఆటకట్టు. అందులో ఎన్ని కట్టడులు చేసినాడో చూడండి, ఆయన పద్యంలో ఎంత నిర్మాణంలో ఎంత శిల్పం ఉందో మనకు కనపడుతుంది. ఈ ఒక అనుబంధం, ప్రజల మధ్య ఉండే పనుల మధ్య ఉండే ఒక అనుబంధాన్ని ఆయన ఎన్ని కట్టు కట్టు విరుద్ధ ప్రకారాలు వేసి ఒక కట్టు కట్టినట్టుగా ఆ పద్యాన్ని కట్టినాడు. అది పద్యం రాయటంలో ఉన్నటువంటి శిల్పం, నేర్పరితనం. అట్లాంటి పద్యాలు చాలా అందమైన పద్యాలు రాసినారు. వ్యవసాయాన్ని గురించి, అప్పటి వ్యవసాయపు పనుల మీద ఉన్నటువంటి దాన్ని రాసినారు. ఒక పద్యం చెప్తాను. ఎవని రెక్కల పాటు ఎవతె మొక్కల నాటు, ఎవని రెక్కల పాటు ఎవతె మొక్కల నాటు, ఆ రెంటికే మంచి అచ్చుబాటు. ఎవతె మోసిన పెంట ఎవడు తీసిన పంట, అలరెంటి కన్యోన్యమైన జంట. ఎవడు పెట్టిన పైరు ఎవత కట్టిన నీరు, రెడ్డికే తగును దొరింపు తీరు. ఎవత కోసిన కోత ఎవరు మోసిన మోత, క్షితిని రెడ్డికే తగు చేయూత. చాలు రేపు ఎవాని నాగేటి దుంప, చాలు రేపు ఎవాని నాగేటి దుంప, పొరుగోయు ఏసతి విత్తనాల గంప. చాలు లేపు ఎవ్వాలి నాగేలి గుంప, పొరుగోయు ఏసతి విత్తనాల గంప. ఎవని చేత పెంపవు కదుపు ఎవతె పొదుపు. ఆయన సంపాదించి పెద్దగా చేస్తుంటాడు, ఆమె ఇంట్లో పొదుపు చేస్తుంటున్నాడు. ఎవని చేత పెంపవు కదుపు ఎవతె పొదుపు, రెంటికే పొత్తది వారింటి సొత్తు. ఒక పని మొత్తం, వ్యవసాయం పని మొత్తం ఇద్దరు ఆరు మగలు ఎట్లా పంచుకొని చేస్తున్నారు అనేది ఈ పద్యంలో చెప్తున్నాడు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఒకరు దున్నుతున్నారు, ఒకరు విత్తనాలు వేస్తున్నారు, ఒకరు కోస్తున్నారు, ఒకరు మోస్తున్నారు, ఒకరు వేస్తున్నారు, ఒకరు నీళ్లు పెడుతున్నారు, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఆయన జగన్నాథాచార్యుడు పరమ వైష్ణవు. ఆయన ఎప్పుడు లక్ష్మీనారాయణుడు ఆయన రాసింది కూడా రైతు రామాయణం రాసినాడు. కాపు రాముడు అని ఒక కొత్త అవతారాన్ని సృష్టించినాడు జగన్నాథాచార్యుడు గారు. అన్ని అవతారాలు కాదు, నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తున్నావు, ఏం లాభం లేదయ్యా. మా ఊళ్ళల్లో ఉన్న రైతులు ఎట్లున్న వాళ్ళు అట్లే పాడైపోతున్నారు, ఆ రైతులను బాగు చేయడం కోసం నువ్వు ఒక కాపురాముడుగా అవతరించు అని ముందర కోరుతాడు ఆయన. అట్లా వచ్చిన రాముడిగా చేస్తాడు. అందుకని రాముడు సీత లక్ష్మీనారాయణుడు సీతారాముడు అనుబంధం ఎటువంటిదో వ్యవసాయపు పనులలో ఇద్దరు ఆలుమగల అనుబంధాన్ని అట్లా వెంజింపజేసినాడు, ధ్వనింపజేసినాడు. ఈ పద్యంలో పాటు నాటు గంప నీరు దంట రెంటి పంట పెంట ఒక్కొక్క భాగంలో నాలుగేసి వస్తాయి చూడండి. పాటు నాటు అచ్చుబాటు పెంట పంట దంట రెంటి ఇదంతా ఒకటే పాదంలో ఉంటుంది. పైరు నీరు తీరు కోత మూత చేయూత ఇట్లాంటి మాటల వల్ల పద్యానికి ఒక లయం వస్తుంది, ఒక లయ వస్తుంది. ఆ లయ చేత పద్యం చదవటానికి కానీ వినటానికి కానీ అర్థం చేసుకోవటానికి కానీ సౌకర్యంగా ఉంటుంది. అసలు పద్యం రాయటంలో చాలామంది ఒక అభిప్రాయం, ఆధునికులలో చాలా అభిప్రాయం ఏముందంటే యతి ప్రాసలు అనే ఒక బంధాలు ఉంటాయి కనుక నేను ఈ పద్యాలు ఈ చందో బందోబస్తు చటాపటాలు తెంచేస్తానని శ్రీశ్రీ కూడా అన్నాడు. కానీ ఆయన కూడా శ్రీశ్రీ మువారి మళ్ళీ ఒక శతకం రాసినాడు, పద్యం రాసినాడు. గొప్ప రచనలను పూర్చే శక్తి నశిస్తే చేర్చిన ఒక ఇంత చెత్త సిరిసిరిమువారిని ఒక శతకం రాసేసినాడు ఆయన మళ్ళీ. ఈ చందో బందోబస్తులు అనేవి నిజానికి బందోబస్తులు కావాలి. మనం బాగా ఉండటం కోసం చాలా రకాలైనటువంటివి, ఆడవాళ్ళు అయితే ఆభరణాలు పెట్టుకుంటారు, మగవాళ్ళం అయితే ఇదిగో ఒకటి కాకపోతే రెండు దీనిమిది ఇంకొకటి కూడా వేసుకుంటే మూడు బాగా వేసుకుంటాం. ఎందుకు? అందంగా ఉండటం కోసం. వేసుకున్నది బరువు అని అనుకుంటున్నామా, పెట్టుకున్న సొమ్ములు బరువు అని అనుకుంటున్నామా? ఎప్పుడైతే ఇవి బరువు కావో అట్లే ఈ పద్యానికి పెట్టిన యతిప్రాసలు అనేవి కూడా బరువు కాదు, అవి అందరి కోసం పెట్టినటువంటివి అని అనుకోవాలి.
పద్యానికి ఆ ఎత్తిప్రాస లేకపోతే భాషకు అందం రాదు, భావ ప్రకటనకు అందం రాదు. అందుకని అందరి కోసం కూర్చేటువంటి సొమ్ములుగానే భావించాలి తప్ప అవి నిబంధనలుగా అని భావించడము అశక్తుల మాట, అసమర్థుల మాట. సమర్థులైన వాళ్ళు ఎవరు అట్లా అన్నారు? సమర్థులైన వాళ్ళు చాలా అందమైన పద్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం, అనేకమైనటువంటి పద్యాలు, అందమైన పద్యాలు రాసినారు. అందుకనే పద్యం ఎప్పుడు గౌతమ్ రావు గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, చాలా మామూలు మాటల్లో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఏదోనైనా తనకు ఒకమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఒక పద్యం ఉంది కదా, ఈ పద్యం కనుక రాయకపోయి ఉన్నట్టయితే, దీన్ని ఊరికే వచనంలాగా ఏమని కోపం వచ్చినా మంచిది కాదు అని ఏదన్నా రాసి ఉన్నట్టయితే ఇప్పుడే పడినా దాన్ని తలుచుకునేవాడా ఆ వాక్యాన్ని. అందుకని నేను ఏమంటానంటే, భాషలో పద్యాలు వచ్చినాయని కాదు, భాష పద్యాన్ని నిలబెట్టలేదు, పద్యమే భాషను నిలబెట్టింది అని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. నిజానికి ఇవాళ ఆనాడు రాసిన పద్యాలు లేకపోతే ఆ భాష పదాలు ఇవాళ రాక మనకు ఉండేవి కాదు. నైజాం రాజు పరిపాలించిన కాలంలో ఇంతమంది కవులు పద్యాలు రాసినారంటే, మారుమూల పల్లెటూళ్ళల్లో పద్యాలు రాసినారంటే చాలా అందమైన పద్యాలు రాసినారు, కొత్త రకమైన భావాలతో రాసినారు. మారుమూల పోరుట్లలో ఉన్నటువంటి కృష్ణమాచార్యులు గారు 1929లో శతావధానం చేసినారు. 29లో అప్పుడు ఇక్కడ తెలుగు వినేవాళ్ళు ఎవరు అనేవాళ్ళు ఎవరు అని మనం మాట్లాడుతున్న రోజులలో ఆయన శతావధానం చేసినాడు, చాలా అందమైన పద్యాలు రాసినాడు. మన ఆధునికుల విషయాన్ని గురించి కూడా ఆయన ఒక పద్యం రాసినాడు, నిరుద్యోగ స్థితి ఎట్లా ఉంటుంది అని అప్పుడే ఆయన ఒక పద్యం కూడా చెప్పినాడు. కొడుకు సంపాదించ కుడిచెదమనుకున్న తల్లిదండ్రుల కాంక్ష తగులబడియే, బాగా చదువుకున్నాడు వాడికి ఉద్యోగం దొరకలేదు ఎప్పుడు, ఈ 30లో రాసిన పద్యం. కొడుకు సంపాదించ కుడిచెదమనుకున్న తల్లిదండ్రుల కాంక్ష తగులబడియే, భర్తతో చని సౌఖ్యపడగలననుకున్న ఇలాని కోరిక తెలబోయే. పద్యం అర్థం కాదని అంటారు చూడండి, ఇందులో ఎవరన్నా ఏమన్నా చెప్పవలసిన అవసరం ఉంటున్నది? ఆ పద్యం ఎంత బాగా అర్థమయ్యేటట్టుగా రాస్తున్నది. అల్లుడుద్యోగి అయి అరుదెంచుననుకున్న అతమామల ప్రీతి అడుగుపట్టి, మనవాడుద్యోగమున చేరునని సంతోషమనుకున్న చుట్టాల ఆశనుడియే. ఇంత చదివిన తన గతీతియేన అనుచు చూచెడి వారు లోన గునుగసాగ, బ్రతుకుటానికి ఒక బడి పంతులైన చాలు అనుకున్న అది అయిన సాగదాయే. నిరుద్యోగ సమస్య అప్పుడే ఎట్లా ఉందో వర్ణించినాడు అప్పటి సామాజిక స్థితి చెప్తున్నారు. వ్యవసాయం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి రాసినాడు. చేనేత మీద రాసినాడు, మనం చాలా చేనేతని గురించి ప్రచారం చేసుకుంటున్నాం ఇప్పుడు. అప్పుడే ఆయన చాలా అందమైన పద్యం రాసినాడు చేనేత, ఇట్లా చేనేత అని మనం వాడతాం దాన్ని చేయినేత అన్నాడు ఆయన. అసలు చేనేతనే చేనేత అయింది. ధర అతి స్వల్పము చినుగుదాకను రంగులు పోవు, ధర అతి స్వల్పము చినుగుదాకను రంగులు పోవు, మేటి సుందరమగు కొంగులంచులును, మేటి సుందరమగు కొంగులంచులును దానికి పెట్టిన మీ సహోదరులకే చెందు. ఇది అన్నిటికన్నా గొప్ప మాట. మీకు ఒకటి నచ్చినా ఒకటి నచ్చకపోయినా, ఒక అంచు నచ్చినా ఒక అంచకు నచ్చకపోయినా, ఒక రంగు నచ్చినా ఒక రంగు నచ్చకపోయినా, మనవాడు నేసింది కదా అని అది కొంటే మనవాడికి ఇంత సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా. ఆ మాట అంటున్నాడు, దానికి పెట్టిన మీ సహోదరులకే చెందు. మన చేనేత కార్మికులను మన సోదరుడు అంటున్నాడు. కాంతలు ముదంబున పొందుదురు, కట్టిన వాళ్ళు కూడా సంతోషపడతారు. నీకు సంబరము కొనంగలయ్య జనవంధ్యుడ ఈ చేనేత వస్త్రములు, అయ్యా ఇవే కొనండి అన్నాడు. ఇవాళ మన ప్రభుత్వం కూడా చేనేత వస్త్రాలు పిల్లలకు పాఠశాలలో పెడదాము, ఆఫీసులలో వాళ్ళు ధరించాలి అని అంటున్నాము, చేనేతను ఉద్ధరించడానికి చేస్తున్నాము. ఆయన 1930-40లో ఈ చేనేత పద్యాలు రాసినాడు. ఇట్లా అనేకమైనటువంటి పల్లెటూళ్ళలో ఉన్న జీవన విషయాల గురించి రాసినారు. ఉప్పల సత్యనారాయణ గారు ఈదంట నగరాలు హేమంత శిశిరాలు అనే పేరుతో నగరంలో ఉండే జీవితం ఎట్లా ఉంటుందో రాసినారు. ఆధునిక పద్య కావ్యాల్లో గ్రామీణ జీవితాన్ని రాసినారు, నగర జీవితాన్ని రాసినారు, దీనస్థితిని రాసినారు, అభ్యుదయాలను రాసినారు, అనురాగాలను రాసినారు, ప్రణయాన్ని రాసినారు, ప్రళయాన్ని రాసినారు. దాశరథి అన్నాడు కదా, దాశరథి కూడా పది కాలముల పాటు ప్రేమమయ దివ్య స్వాదు గీతమ్మురే రాసిన, ఆయన ముందు ఒక మాట చెప్పినాడు. అందరూ నిజానికి దాశరథి సహజంగా ఆయన ప్రణయ కవి. ఆ ఉద్యమం రాకపోయినట్టయితే, నైజాం మీద తిరగబడకపోయిన సందర్భం రాకపోయినట్టయితే ఆయన గొప్ప ప్రణయ కవి అయ్యేవాడు. దాని మీద ఇష్టం ఉంది కనుకనే ఆయన గాలి గీతాలు రాసినాడు. పది కాలం మూల పాటు ప్రేమమయ దివ్య స్వంత గీతమ్మునే రాసిన, కాంతాధర కంపిత ప్రవచన స్త్రీయే ఉటంకించద అని ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు. ప్రణయం రాస్తున్నాడు ఆయనే. మళ్ళీ దాశరథి శతకం రాసినాడు. దాశరథి శతకంలో ఆధునిక విషయాలు చెప్పుకున్నాడు. నా కులమెద్దియో ఎరుగ, నా మతమెద్దియో ఎరుంగక అనేక దశాబ్దములు గడిచి, నా కులమెద్దియో ఎరుగ, నా మతమెద్దియో ఎరుంగక అనేక దశాబ్దములు గడిచి, లేళ్ళది రాళ్ళది ఏళ్ళది ఏ కులం మా కులమేమదీయం, ఏళ్ళది రాళ్ళది ఏళ్ళదే కులం మా కులమే మదీయము, నరాళికి లేని గుండె విరాలి గుండెలో తాకగా వారిలో గలదు దశరథి కరుణాపయోనిధి. భద్రాచలరామదాస్ పెట్టిన మట్టనే పెట్టినాడు, కానీ రాయటం మాత్రం కొత్త విషయాలు రాసినాడు. ఇది ఆధునిక పద్య కవిత్వంలో వచ్చిన సామాజిక విషయాలు. ఇట్లా అనేక విషయాలను, అనేక అంశాలను మన ఆధునిక కవులు ఖండకావ్యాలుగా రాసినారు. గొప్ప దీర్ఘ కావ్యాలు ఒక వరదాచార్యులు గారి జగన్నాథులు, రామాయణం పల్లా దురయ్య గారి వంటివి రాసినారు. చాలా మంది కవులు ఉద్యమ సందర్భంలో ఉద్యమాలకు సంబంధించిన పద్యాలు రాసినారు. దాశరథి రాసిన సంగతి మనందరికీ తెలుసు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాదాణములను సృజించి ఎముకలు ముసిచేసి స్వర్ణ భూషాణములను నవాబులకు నింపిన రైతుడే తెలంగాణము రైతుడే, ముసలి నక్కకు రసరి కంపు దక్కునే ఓ నిజాము పిశాచ మా కానరాడు, నిన్ను గోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలంకిన. ఆయన అగ్నిని చల్లినాడు, అమృతాన్ని కురిపించినాడు. అందుకని అమృతాభిషేకం అనే పేరుతో కూడా ఒక పుస్తకం రాసినాడు. ఉర్దూకు సంబంధించి ఉర్దూ, అప్పుడు ఉర్దూ బాగా వాడేవాళ్ళు మన వాళ్ళు అంటానికి ఉర్దూను కలిపిన ఒక పద్యం కూడా ఉంది. ఉర్దూతో పాటు రాసిన ఒక పద్యం మీకు వినిపిస్తాను. తెలుగు పదాలు ఉర్దూ పదాలు కలిపి ఎట్లా రాసినాడు అప్పుడు మన వాళ్ళ పద్యాలు. నాకలోకముని కుఠీకు దివాన్ ఖానా, నాగలోకముని కుఠీకు దివాన్ ఖాన, నిగమ పదార్థంబు నీ ఖజాన, ఎన్న శక్యము కాదురన్న నీ కార్ఖాన, నిత్యము హెచ్చురా నీ ఘరాన, సనకాదిమునులు సనకాదిమునులకు సంగీతో రోజీ రోజీన ఎరుగలేడింతని నీ దినాన, ఇచ్చతో నన్ను నీ తుచ్చితి నదరాన, పడద్రోయకయ్యనం బందిఖాన, నైజ విభవం పుట్టిల్లు నీ జనాన, స్రష్టతమకిచ్చుతలు హిసాశిరాచార్యాన, సిరుడ తెర ఇరవైన దుడికి శ్రీ జీవికండి ధామ సుగుణాభిరామ శ్రీరామ రామ అంటే అప్పుడు ఉర్దూ పదాలను కలిపి కూడా మన వాళ్ళు సీత పద్యాలు అన్నారు. పద్యాలలో ఉర్దూ పదాలను చాలా కలిపినారు. ఇందాక బేతవన్ గారు వాస్తుభం అని అన్నట్టుగా ఉరుదు ముచాయిరాయన్న ఉరుదు నీవు నేను సంబరపడి విందు మాంధ్ర కవిమాన్యుల సత్కవితానులాపములు అని దాశరథి చెప్తున్నాడు. ఉర్దూ అంటే కూడా సంతోషపడేవాళ్ళం మేము. అయితే ఉర్దూ కలిపిన, ఇంగ్లీష్ కలిపిన తెలంగాణ ఆధునిక కవిత్వంలో గ్రామీణ జీవితం కానీ, ఉద్యమ జీవితం కానీ, ప్రణయ ప్రళయ కాలాలు భావాలు అన్నీ కూడా చాలా అందంగా, చాలా లలితంగా, చాలా తేటగా తెలియజేసినటువంటి పద్యాలు కావ్యాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎందరో రాస్తున్నారు, శతకాలు రాస్తున్నారు. ఒక పిల్లవాడు నా దగ్గర చదువుకున్న ఒక పిల్లవాడు అన్న దీవెన అని ఒక శతకం రాస్తున్నాడు. మనం సాధారణంగా భక్తి శతకాలు ఇవన్నీ రాస్తుంటాము లేదా శిష్యుల కోసం చెప్పి రాస్తుంటాము, కానీ ఆ పిల్లవాడు అన్న దీవెన అని రాసినాడు. మా చెల్లెకి పెళ్ళయింది సార్, నాకెందుకో అనిపించింది మా చెల్లెని దీవించుతూ రాయాలని ఒక శతకం రాసినాడు. ఇది అనుబంధం సామాజిక శతకాల్లో సామాజిక అంశాలు వచ్చినటువంటివి కూడా చాలా అద్భుతమైనటువంటి శతకాలు ఉన్నాయి. శతకాలు ఇప్పటికీ కూడా కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. ఫేస్బుక్లలో కూడా శతకాల పద్యాలు రాస్తున్నారు చాలా మంది. అయితే శతకాలం వల్ల ఒక పద్యం నిలబడుతుంది. అందుకని పద్యం వల్ల భాష నిలబడుతుంది, భాష వల్ల పద్యం నిలబడుతుంది, రెండింటికి పరస్పరం సంబంధం ఉంది. పద్యము వెయ్యి ఏండ్లుగను పట్టిన పద్యము వెయ్యి ఏండ్లుగను పట్టి వెలింగెడు దివ్య రూపము పద్యము వెయ్యి ఏండ్లుగను పట్టి వెలింగెడు దివ్య రూపము పద్యము గుండెలోతులను పట్టి వెలార్చడు నవ్య రూపము పద్యము రమ్యభావముల పట్టి రసించడు నవ్య భవ్య రూపము పద్యము నిత్య నూతన ప్రభాత పదముల సాగిపోయడు పద్యము నిత్య నూతన ప్రభాత పదముల సాగిపోయడు అని నేను ఆశిస్తూ ఈ ప్రపంచ తెలుగు సభల సందర్భంగా మొట్టమొదటి సదస్సు పద్యానికి ఇది ప్రాచీనం నుంచి ఇప్పటిదాకా వస్తున్నది, ఇక ముందు కూడా వస్తుందని పద్యంతో ఆరంభించినాం. సామన సదాశివ గారు కూడా సాంబ శివ అనే పేరుతో ఒక గొప్ప శతకం రాసినారు, ఆధునిక శతకం. అట్లాంటి వారి పేరు మీరు పెట్టినారు. ఈ సదస్సులో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఈ పద్య కవిత్వ అభిమానాన్ని ఇప్పటి వాళ్ళు ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగానే పండితులు అధ్యాపకులు వీళ్ళే కాదు సామాజికులు కూడా ఎవరైనా సరే పండితులు టీచర్లు కావాల్సిన పని లేదు. మామూలు వాళ్ళు కూడా ఎవరన్నా పద్యం ఎవరన్నా చదువుతున్నారంటే అబ్బో వదుకో అనేవాళ్ళు కాదు, నీకు ఒక పద్యం వస్తే చదువు అనేవాళ్ళు రావాలి. నేను నా చిన్నప్పుడు ఊళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు బాగా చదువురాని వాళ్ళు చదువుకున్న పద్యాలు నేను విన్నా విని నేర్చుకున్నా. అంటే వాళ్ళకి అది మాట్లాడటం పద్యం కూడా చదవటం అలవాటు. ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా చాలా పద్యాలు అప్పించేవాడు పద్యుడు రాత్రి మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అట్లాంటివి మనం నిత్య జీవితంలో వాడుకోవటం పద్య చరణాలు వాడుకోవటం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా పద్యం మరింత బలపడుతుందని ఆధునిక కాలంలో ఇప్పటి కాలంలో కూడా పద్య కవిత్వం రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరి పేర్లు చెప్తే ఇప్పుడు చాలా ఆలస్యం అవుతుంది కనుక ఇప్పటిదాకా ఇంత అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ముఖ్య అతిథి గారికి వేదిక మీద ఉన్న అందరికీ మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సరే.